अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। పరాశర మహర్షి మైత్రేయులకు బ్రహ్మ ద్వారా వచ్చినటువంటి తమోమయమైన మొత్తం సృష్టి అంతటిని వివరించి క్రమేపి దక్ష ప్రజాపతి స్వయంభవ మనువు యొక్క కూతురు ప్రసూతిని పెళ్లి చేసుకున్నాడని ఆ కూతిని రుచి అనే ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడని వివరించుకున్నాం. ఇందులో రుచి ప్రజాపతి కుమారులే యజ్ఞము దక్షిణ. యజ్ఞము దక్షిణ అనేటటువంటి సంతానం కలిగింది. జంట కవల పిల్లలు పుట్టారు. దక్షుడికి ఈ ప్రసూతి అనే భార్య వల్ల 24 మంది కన్యలు పుట్టారు. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, మేధ, పుష్టి, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, సిద్ధి, కీర్తి అనేటటువంటి 13 కుమార్తెలను వరుసగా కశ్యప ప్రజాపతి ధర్ముడికిచ్చి పెళ్లి చేయించాడు. ఇక మరొక కన్య, ఆమె పేరు సతీ. ఆ కన్యకని శివునికి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత ఖ్యాతి, సతీ, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సంతతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అనే కన్యలు పుట్టారు 11 మంది. ఈ 11 మందిని వరుసగా
భృగుడు మరీచి అంగిరుడు పులస్త్యుడు పులహుడు క్రతువు అత్రి వశిష్ఠుడు శంభుడు వీళ్ళకిచ్చి బలి చేశాడు. ఆ తర్వాత అదితి దితి మొదలైనటువంటి మరొక 16 కూతుళ్ళు పుట్టారు. వీళ్ళందరినీ కశ్యపునికి ఇచ్చి బలి చేశాడు. ఇలాగా వీళ్ళ ద్వారా తామర తంపరగా సృష్టి ఆరంభమయ్యింది. బ్రహ్మదేవుడు ఏ సంకల్పం చేశాడో ఆ సృష్టి యొక్క సంకల్పం నెరవేరింది. ఆగకుండా ఆనాటి నుంచి మధ్యలో ఎడతెరపు లేకుండా సృష్టి కొనసాగింపబడింది. ఇలా మనువుల ద్వారా సృష్టి కొనసాగింపబడుతూ ఉన్నప్పుడు మళ్ళీ విపరీతంగా జనం వృద్ధి అయిపోయిన తర్వాత అతి భయంకరమైన పాపాలు అభివృద్ధి చెందాక ప్రళయాలతో మళ్ళీ సృష్టి అంతా కొట్టుకుపోతుంది. ఈ ప్రళయం కూడా 4 రకాల ప్రళయాలు ఉన్నాయి, ఒక రకం కాదు. నైమిత్తికం, ప్రాకృతికం, ఆత్యంతికం, తరువాత నిత్యం. ఇందులో నైమిత్తిక ప్రళయం అంటే ఏమిటి అంటే బ్రహ్మదేవుడు నిద్రపోయి లేచేటప్పుడు సృష్టి అంతా సముద్రంలో కలిసిపోతుంది. అలా కలిసిపోతే ఆ బ్రహ్మ సృష్టిలో కలిసిపోయినటువంటి ప్రళయానికి, జల ప్రళయానికి నైమిత్తికము అని పేరు. కేవలం బ్రహ్మ నిద్రపోయే సమయంలోనే ఈ ప్రళయం ఉంటుందన్నమాట. బ్రహ్మకి మళ్ళీ వెలుగు వచ్చాక సృష్టి సాగుతుంది. ఆ తర్వాత ప్రాకృతిక ప్రళయం. ప్రాకృతిక ప్రళయంలో ఈ బ్రహ్మాండం అంతా కూడా ప్రకృతిలో కలిసిపోతుంది. అప్పుడు ఇంకా భూమి కూడా ఉండదు, మొత్తం భూమి కూడా నీళ్ళలో కలిసిపోతుంది. మళ్ళీ మధుగైటవ సంహారం ద్వారా భూమిని సృష్టించాల్సి వస్తుంది భగవంతుడు కూడా. దీని తరువాత ప్రాకృతిక ప్రళయం అయ్యాక మహానుభావుడైనటువంటి బ్రహ్మదేవుడు ఈ విష్ణువు యొక్క నాభిలో నిద్రపోతాడు వరుసగా. మళ్ళీ ఆ కమలం లోపల ద్వారా విష్ణువు యొక్క పొట్టలోకి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ సృష్టి ఆరంభింపబడేటప్పుడు ఆ నాభిలో నుంచి తామరపు బయటకు వస్తుంది. మళ్ళీ బ్రహ్మ కొత్తగా పుట్టుకొస్తాడు. మళ్ళీ భూమి ఏర్పడుతుంది. ఇక ఆత్యంతిక ప్రళయం, 7 పాటు అహోరాత్రాలు వర్షం కురిసి ఒక్క భూమండలమే కాకుండా స్వర్గలోకాది లోకాలు కూడా నాశనం అయిపోతాయట. 7 లోకాలు నాశనం అయిపోతాయి. చిట్ట చివరి వచ్చే ప్రళయానికి నిత్యము అని పేరు. ఆ లోకాల్లో బ్రహ్మదేవుడు కూడా నశించిపోతాడు, కొత్త బ్రహ్మ పుట్టుకొస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి హనుమంతుడు రాబోయే కాలంలో బ్రహ్మ అవుతాడు. ఆ హనుమంతుడు బ్రహ్మ అవడానికి ఇంకా ఇలాంటి మధ్యలో ప్రాకృతిక ప్రళయాలు, నైమిత్తిక ప్రళయాలు, ఆత్యంతిక ప్రళయాలు 36 ఉన్నాయి. ఇవన్నీ అయితే గాని ఆయన బ్రహ్మ కాలేడు. ఒక బ్రహ్మ యొక్క వయస్సు అయిపోయేలోపు ఇన్ని ప్రళయాలు వచ్చి పెడుతూ ఉంటాయి. ఈ ప్రకారంగా ఎప్పటికప్పుడు సృష్టి సాగుతూ ఉంటుంది. ఇందాక దాకా బ్రహ్మ తమోమయమైన శరీరం నుంచి సృష్టి చేశాడని చెప్పుకున్నాం. ఈ పట్టు బ్రహ్మదేవుడు రౌద్ర సృష్టి అని 2వ సృష్టి కూడా చేశాట. ఆ రౌద్ర సృష్టి వినిపిస్తున్నాను వినమని పరాశరుడు ఇలా చెప్పాడు. ఈ మనువులు దక్షుడు ఈ సంతానం ఇదంతా జరుగుతూ ఉండగా బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు. ఇంకా ఏదో చెయ్యవలసింది మిగిలింది అని ఆ ఆలోచన సమయంలో ఆయన ఒళ్ళు ఒక ఆయన పుట్టుకొచ్చాట. కల్పాత్ ఆవాత్మనస్తుల్యం సుతం ప్రధ్యాయతస్తత ప్రాదురాసీత్ ప్రభో అంకే కుమారో నీలలోహిత. అతి నీలలోహితం, అల్ట్రావైలెట్ రేస్ అంటారు. ఆ కిరణకాంతితో ఒక పుత్రుడు పుట్టుకొచ్చాట. ఆయన ఒళ్ళు ఉన్నట్ట. బ్రహ్మదేవుడు సంకల్పం చేస్తున్న సమయంలోనే ఆయన ఒళ్ళు ఓ పిల్లవాడు నీల లోహిత కిరణాలతో పుట్టాడు. ఆయనే రుద్రుడు అని పిలువబడతాడు. శివుడు సంకల్పం మాత్రం ఇందాక చూసారా, భూమిని తీసుకురావడానికి విష్ణువు ముక్కులోంచి వరాహంగా పుట్టాడు, బ్రహ్మ ముక్కులోంచి. అంత మాత్రం చేత బ్రహ్మ లేకపోతే విష్ణువు పుట్టలేదనుకోవడం అజ్ఞానం. విష్ణుమూర్తి సంకల్పం చేసి బ్రహ్మ ముక్కులోంచి పుట్టాడు. అలాగే ఇక్కడ రుద్రుడు అనేవాడు కూడా
సంకల్ప మాత్రంతో ఈయన ఒళ్ళో పుట్టుకొచ్చాడు. నీల లోహిత కిరణాలతో ఉన్నాడు. ఆయన పుట్టి పుట్టగానే అటు ఇటు పరిగెత్తేట, ఆ నీళ్లలో పరిగెడుతూ పెద్ద పెట్టులు ఏడ్చేట. దాంతో బ్రహ్మదేవుడు కంగారు వచ్చేసింది. రురోద సస్వరం సోథ ప్రాద్రవ ద్విజసత్తమ కిం త్వం రోదిషిత్తం బ్రహ్మా రుదంతం ప్రత్యువాచ. ఆయన గారు అటు ఇటు పరిగెడుతూ పెద్ద పెట్టు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుతోటి సముద్ర జలములు అల్ల కల్లోలమై పెద్ద పెద్ద కెరటాలు వచ్చేసాయి. అంత పూర్వం ఈయన చేస్తున్న తమోమయమైన సృష్టి అంతా నాశనమయ్యే స్థితి వచ్చింది. ఆ ఏడుపుకి బ్రహ్మ ఉడికిపోయాట. ఓరినాయను, ఇదేం ఏడుపురా బాబు అని కంగారు పడి, ఎందుకు ఏడుస్తున్నావు, కిం త్వం రోదిషి అన్నట్ట, ఎందుకు ఏడుస్తున్నావు అబ్బాయి అని. నాకు పేరు పెట్టకపోతే నేను ఏడవనా అన్నాడు ఆయన. ఓహో, పేరు పెట్టడం కోసం ఏడుస్తున్నావా, ఏం పేరు నీ ఇష్టం. నామదేహీతి తంసోథ ప్రత్యువాచ ప్రజాపతి, పేరు పెట్టు అన్నట్ట. నువ్వు తెగ ఏడ్చవు, నీ ఏడుపుకి నేనే హడలెత్తిపోయా, అందుకని బేరమన్నావు గనక, రోదన చేసావు గనక నిన్ను రుద్రుడు అని పిలుస్తున్నాను, ఇంక ఏడవకు అన్నట్ట. అయినా ఆయన మళ్ళీ ఏడ్చేట. ఇలా ఒకసారి కాదు, మళ్ళీ ఈ పేరు రుద్ర పేరు రుద్రనామం పెట్టిన తర్వాత 7 సార్లు ఏడ్చేట. అప్పుడు ఇంకో 7 పేర్లు పెట్టాడు వరుసగా. 8 పేర్లు అయ్యాయి. దాంతో ప్రారంభం రుద్రనామం, తర్వాత భవ, 3 శర్వ, 4 ఈశానుడు, 5 పశుపతి, 6 భీముడు అని పేరుంటుంది. ఈ అష్టమూర్తి అంటే 8 రూపాలు అన్నమాట. ఈ 8 రూపాలు పుచ్చుకుని ఆయన సూర్యుడు, జలము, పృథివీ, వాయువు, అగ్ని, ఆకాశము, దీక్షిత బ్రాహ్మణుడు, చంద్రుడు, ఈ విధమైనటువంటి మూర్తులుగా మారిపోయి ఆకాశంలో నివాసం చేసుకున్నాడు. ఆయన యొక్క శరీరము నుంచి వరుసగా 27 నక్షత్రాలు పుట్టుకొచ్చాయి. మొట్టమొదట్లో అశ్విని భరణి కృత్తిగా మొదలైన నక్షత్రాలు, ఆ తర్వాత ఆ నక్షత్రాలను ఆకాశంలో ఉండేటటువంటి చంద్రుడికి ఇచ్చి పంపించేశాడు. తర్వాత మళ్ళీ వీళ్ళు దక్షుడు కూతుళ్ళై పుట్టారు, అది మరొక కల్పం. తరువాత 15 తిథులు పుట్టుకొచ్చాయి. అవే వరుసగా పాడ్యమి, విధియ, తదియ మొదలైనవి. ఇవన్నీ కూడా నీలలోహితమైన రుద్రుడి యొక్క శరీరం నుంచి పుట్టుకొచ్చాయి. ఆ 15 తిథులతో పాటు చిట్ట చివరిన రుద్రుడు మరో తమాషా చేశాట బ్రహ్మ సంకల్ప ప్రకారంగా. 16వది మరొకదాన్ని సృష్టించాట. 15 పూర్ణిమ అయిపోయాక మళ్ళీ కృష్ణపక్షం ఏర్పాటు చేసి ఇదే పాడ్యమి, విధియ, తదియాలు రిపీట్ అవుతాయి. కానీ చిట్ట చివరి పూర్ణిమ బదులుగా అమావాస్య వస్తుంది. అటువంటి 15 మరియు మరొకటి కలిసి 16 తిథులను సృష్టి చేశాడు. ఈ తిథులలో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క మహాత్మ్యాన్ని ప్రసాదించాడు. అనగా మైత్రేయుడు అన్నట్ట, స్వామి ఏ తిథికి ఏ మహాత్మ్యం ఉన్నది అనే విషయంలో చాలా సంతోషకరమైన వార్తలు విన్నాను. అందులో సప్తమి, షష్ఠి, తర్వాత పూర్ణిమ, ఏకాదశి ఈ తిథులకు చాలా ప్రీతిపాత్రమైన విష్ణువులకు. ఏ కారణం చేత విష్ణువులకు ప్రీతిపాత్రమో చెప్పమన్నట్ట. అప్పుడు ఆయన పరాశరుడు చెబుతూ, షష్ఠి, సప్తమి, ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ ఈ 5 తిథులలోనూ కూడా లక్ష్మీదేవి భూలోకంలో ఆవిర్భవించింది. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరి యొక్క గర్భవాసన. అందులో మొట్టమొదటి షష్ఠి తిథి నాడు భృగు మహర్షికి పుత్రికగా జన్మించింది. ఆ తర్వాత విష్ణువుకిచ్చి పెళ్లి చేశాడు. తరువాత మళ్ళీ ఏకాదశి నాడు కూడా ఆవిర్భవించింది సముద్రంలోంచి, క్షీరసాగర పుత్రి అయ్యింది, అయి విష్ణువుని మళ్ళీ వరించింది. తదనంతరం ద్వాదశి నాడు మేధుడు అని పేరు కలిగినటువంటి ఒక ఆయనకి పుత్రికగా జన్మించింది, మళ్ళీ విష్ణువుని వరించింది. తదనంతరం మళ్ళీ పూర్ణిమ నాడు ఆవిర్భవించింది. ఆవిర్భవించి పూర్ణిమ నాడు ధర్ముడు అనేవాడికి కూతురుగా పుట్టింది, మళ్ళీ విష్ణువుని వరించింది. ఈ విధంగా ఒక్కొక్కప్పుడు లక్ష్మి ఒక్కొక్క తిథి నాడు ఆవిర్భవించడం వల్ల ఆ తిథులకు ఆయా శక్తులు వచ్చాయట. అందులో లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన కారణం చేతే ఏకాదశి తిథికి అత్యంతమైనటువంటి ప్రాముఖ్యం కూడా ఏర్పడింది. ఏకాదశి యొక్క తిథుల గురించి పద్మపురాణంలో వచ్చింది దాని గొప్పతనం. ఆ ప్రాధాన్యాల్లో ఇదొక కారణంగా విష్ణు పురాణం కూడా చెబుతున్నది. లక్ష్మీదేవి ఒకనొక ఏకాదశి నాడు ఆవిర్భవించడం వల్ల కూడా ఏకాదశికి అత్యంత మహాత్మ్యం ఏర్పడింది. రేపు మొదలుకొని అనగా చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతోంది. ఎప్పుడు? ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక మాసం వరకు వరుసగా 4 నెలల పాటు. ఇది అత్యద్భుతమైనటువంటి కాలం చాతుర్మాస్యం. అసలు అవకాశం ఉంటే ఈ 4 నెలలు ఏకబిగిరి పురాణం వినగలిగేవాడు మహాజాతకుడు. ఈ 4 నెలల వల్లే నారదునికి కూడా నారద పదవి వచ్చింది అని విష్ణు పురాణంలో కథ ఉన్నది. అంత అద్భుతమైనది. అందులో ఈ 4 నెలల్లో ఒక్కొక్క నెలకు ఒక్కొక్కటి చెప్పారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ నెల్లాళ్ళు ఆషాఢ మాసంలో ఇంకెంతో కాలం ఉండదు కదా ఏకాదశి నుంచి, ఆ నెల్లాళ్ళు కూడా భూసేనం చేయడం ఉత్తమం. కుదిరితే నాకు కుదరదండి, నడుం నిప్పండి, మా ఆయన తంతాడండి, లేకపోతే ఇంకేమో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కనుక అలా ఉన్నవాళ్ళ సంగతి తెలియదు. కానీ ఉండగలిగితే అదృష్టం బాగుంటే భూమి మీద చాప వేసుకుని చేయనించవచ్చు. దర్భాసనం దొరికితే, దర్భాసనం మీద చేయనిస్తే మహాజాతకుడు తట్టువాడు. అనేక జన్మల్లో మళ్ళీ జన్మ లేకుండా ఉండి ఒకేసారి మోక్షం వచ్చే స్థితి చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏమో అటువంటి పుణ్యాత్ములు ఉన్నారేమో తెలియదు, కానీ అధిక భాగం ఉండదనుకుంటున్నాను. అలా ఉండని వారికి పునర్జన్మ వస్తే వాళ్ళు జాతకులు అవుతారట, చాలా గొప్పవాళ్ళు అవుతారట, కీర్తివంతులు అవుతారట, పాండిత్యం కలిగిన వారు అవుతారట, ఐశ్వర్యవంతులు అవుతారట ఈ చాతుర్మాసాల్లో దర్భల మీద శయనిస్తే. తర్వాత ఈ కాలంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి విడిచిపెట్టమన్నారు. అందులో ఆషాఢంలో విడిచిపెట్టవలసింది ఆకుకూరలు, విడిచిపెడితే చాలు. రేపు రోజు ఉపవాసం ఉండి ఉండగలిగితే రోజంతా పూర్తిగా ఉంటే అదృష్టం, ఉండలేని వాడు సాయంకాలం కాస్తంత అని చేసుకుని ఏ సత్యనారాయణ ప్రసాదం 4-5 కేజీలతో తయారు చేసుకుని తినేసి రాత్రికి ఉండొచ్చు. ఏకాదశి నాడు సాయంకాలం దీపదానం ప్రశస్తి. అదే దీపదానం చేస్తే వాడికి కూడా చక్రవర్తి పదవి లభిస్తుంది అని దీపదానం యథాశక్తి దక్షిణతో స్వయంపాకంతో చేసుకుంటారు. ఇది ఏకాదశి నాడు చేయవలసింది. తక్కిన మాసాల్లో ఏది ఎప్పుడు విడిచిపెట్టాలి అనేది ఆ మాసం వచ్చినప్పుడు తెలుసుకుంటే మంచిది, కానీ ముందు నుంచి తెలుపుకున్నా గుర్తుండవు. ఈ విధంగా లక్ష్మీదేవి కూడా ఒకనొక ఏకాదశి నాడు ఆవిర్భవించి స్వామి యొక్క భార్య అయ్యింది కనుక ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉన్నవాడు లక్ష్మీదేవి వరిస్తుంది. ఆరోగ్యం లేకుండా అనారోగ్యంతో ఉన్నవాడు గనక బలవంతంగా ఉంటే వీణ్ణి లక్ష్మి వరిస్తుంది, కానీ స్వర్గలోకంలో వరించే అవకాశం ఉంటుంది. అంచేత భగవంతుడు ఏమన్నాడంటే శరీర శక్తిని బట్టి ఆరోగ్యమును బట్టి చెయ్యండి. ఇంకా పరాశరుడు అంటున్నాడు, నాయన లక్ష్మీదేవి ఇలా అనేక పర్యములు ఆవిర్భవిస్తున్నది, అందువల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ సృష్టిలో నాహం ధర్మ, నేనే కాదు ఎవడు కూడా ధర్మం చేయలేడు, అసలు ధర్మం ఆచరించలేడు. లక్ష్మి లేకపోతే యజ్ఞం చేయలేడు, లక్ష్మి లేకపోతే ఆరోగ్యం ఉండదు, భోజనం ఉండదు, లక్ష్మి లేకపోతే పుస్తకాలు ఉండవు, లక్ష్మి లేకపోతే సమస్త కార్యక్రమాలకు ఇబ్బంది. అందువల్ల లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత్వం కోసం అని చెప్పేసి ఆ తల్లి ఆవిర్భవించినటువంటి తిథులలో ప్రత్యేకంగా అమ్మను తలుచుకుంటూ మోక్షం పొందుతూ ఉంటారు. అనన్య పరాయణయైన జగన్మాత లక్ష్మీదేవి మొట్టమొదట జన్మించింది భృగువు అనేటటువంటి ఆయనకి. దేవౌ ధాతృ విధాతారౌ భృగో ఖ్యాతిరసూయత శ్రియంచ దేవదేవస్య పత్ని నారాయణస్య వా. భృగు మహర్షికి ఖ్యాతి అని భార్య. ఈ భృగు మహర్షికి ఖ్యాతి యందు 3 పిల్లలు పుట్టారు, 2 కొడుకులు 1 కూతురు. కొడుకుల పేర్లు ధాత్రుడు విధాత్రుడు. చిట్ట చివరిన 3వసారి కూతురు పుట్టింది, అదిగో ఆ కూతురే లక్ష్మీదేవి. పుట్టగానే ఆవిడ నేను విష్ణువునే వరిస్తాను అని వ్రతం పోనింది.
ఆవిడ వ్రతం పూరితే అందరూ ఆక్షేపించారు, ఈవిడెవరో పుట్టింది, విష్ణువుని వరిస్తుంటే ఆయన వస్తాడా దిగొస్తాడా అని. అందరూ నవ్వుకుంటూ ఉండగానే ఆవిడ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం చేసి అర్చన చేస్తే ఆ విగ్రహం నుంచి విష్ణుమూర్తి వచ్చి ఆవిడ చేత దండ తన మెడలో వేయించుకుని గరుడ వాహనం ఎక్కించి పట్టుకుపోయాడు. నవ్విన వాళ్ళ నోళ్ళు నవ్వినట్టే ఉన్నాయి. ఈవిడ విష్ణువుతో పాటు వెళ్ళిపోయింది వైకుంఠానికి. కాబట్టి ఆ జగన్మాత లోకానికి ఒక విషయం చెప్పింది, నమ్మి వరిస్తే వాళ్ళని భగవంతుడు విడిచిపెట్టడు అని తెలియచేసింది. భగవంతుడు విష్ణువుకి పత్ని అయ్యింది అనగా మైత్రేయుడు ఆనందపడి క్షీరాబ్ధౌ శ్రీ సముత్పన్న శ్రుయతే అమృతమంతనే భృగోహ్యాత్యాం సముత్పన్నేత్యేతదాహ కథం భవాన్. స్వామి, ఒక్క లక్ష్మి క్షీర సముద్రంలో పుట్టిందంటావు, ఇంకెవడో ధర్ముడికి పుట్టిందంటావు, సుమేధుడు అన్నవాడికి జన్మించిందంటావు, షష్ఠి నాడు పుట్టిందన్నావు, ఏకాదశి నాడు పుట్టిందన్నావు, ద్వాదశి నాడు పుట్టిందన్నావు, ఇంకేదో పూర్ణిమ నాడు పుట్టిందన్నావు, ఇప్పుడు ఆ భృగు చక్రవర్తి భృగు మహర్షికి పుట్టిందంటావు, ఇలా ఎప్పుడెప్పుడు జన్మించిందో నాకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది. మొట్టమొదట ఎవరికి జన్మించింది, సముద్రపుత్రికగా ఎవరికి జన్మించింది, ఈ వివరాలన్నీ వరసపెట్టి చెప్పు. ఆదిలక్ష్మి యొక్క అవతారాలు ఆనందకరాలు, లోకానికి దారిద్ర్య సంహారకరాలు అని చెప్పగా ఆయన ఆనందపడి, నాయన చెబుతున్నా విను, భగవంతుణ్ణి లక్ష్మీదేవి ఎప్పుడు విడిచిపెట్టదు. విష్ణువు పుట్టాడు అంటే విష్ణువుతో పాటు లక్ష్మి కూడా ఉన్నట్టే. ఆ తల్లి ఆయనని విడిచిపెట్టకుండా ఒక్కొక్క అవతారం చేస్తూ ఉంటుంది. అందులో కొన్ని ప్రసిద్ధికెక్కినవి నీకు చెప్పా. భృగు మహర్షికి జన్మించింది కాబట్టి, సముద్రానికి జన్మించింది కాబట్టి ఇవి ప్రసిద్ధమైనవి. ఇవి కాకుండా ఇంకా తల్లి ఎన్నో పర్యాయములు జన్మించింది. నిత్యై వేష జగన్మాత విష్ణో శ్రీహి అనపాయిని యథా సర్వగతో విష్ణు తథైవేయం ద్విజోత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ, భగవంతుడి యొక్క సాంగత్యం విడిచిపెట్టదా లక్ష్మి? ఎప్పుడూ ఆయన వక్షస్థలం మీద ఉంటుంది. అనపాయిని, అలా ఆయన్ని విడిచిపెట్టేది కదా తల్లి. విష్ణువు సర్వవ్యాపకుడు అంటే ఆ లక్ష్మి కూడా ఆయనతో పాటు సర్వవ్యాపకురాలు అని అర్థం చేసుకోవాలి. విష్ణువు ఉన్నాడు అంటే లక్ష్మిని తలుచుకున్నట్టే. ఎలాగైతే శివుడు పార్వతి అర్ధనారీశ్వరుడు బ్రహ్మ వాణిని నాలుగు మీద పెట్టుకున్నాడు, వక్షస్థలం మీద ఉంచుకున్నాడు నారాయణుడు, వారు ఒకరినొకరు విడిచిపెట్టడు. విష్ణువు అర్థమైతే వాక్కు లక్ష్మీదేవి, హరి నియమమైతే అమ్మ లక్ష్మి నీతి, భగవంతుడు బోధమైతే ఆ తల్లి బుద్ధి, ఆయన ధర్మమైతే ఈవిడ సత్క్రియ. ఇచ్ఛాశ్రీహి భగవాన్ కామః యజ్ఞోసౌ దక్షిణాత్వయం ఆజ్యాహుతి రసౌ దేవీ పురోడాసో జనార్దనః. ఇక భగవంతుడు ఉన్నాడే, ఆయన కామమైతే లక్ష్మి కోరిక, భగవంతుడు విష్ణువు యజ్ఞం, ఆవిడ దక్షిణ, జనార్దనుడు యజ్ఞంలోని పురోడాసం, ఆ దేవి ఉన్నదే అందులో వేసే ఆజ్యం నెయ్యి, మధుసూదనుడు యజమాన గృహం, లక్ష్మి పత్నీశాల, భగవంతుడు శ్రీధరుడు చంద్రుడు, ఆ చంద్రుడి యొక్క వెన్నెల లక్ష్మి, శశాంక శ్రీధర కాంతి శ్రీహి తథైవానపాయిని ధృతిర్లక్ష్మీర్జగచ్చేష్ట వాయు సర్వత్ర గోహరిహి జలధిహి ద్విజ గోవిందస్తద్వేలాశ్రీర్మహామునే లక్ష్మీస్వరూపమింద్రాణి దేవేంద్రో మధుసూదన. విష్ణువు చంద్రుడైతే ఆ చంద్రుడి యొక్క వెన్నెల లక్ష్మి, హరి వాయువైతే ఆ వాయు యొక్క గతి లక్ష్మి, ఆయన ఆధారమైతే ఈవిడ గతి. లక్ష్మీదేవి విష్ణువు అలా అనుక్షణం విడిచిపెట్టుకుని ఉంటారు. ఆయన సముద్రుడు, ఆ సముద్ర తరంగం లక్ష్మీదేవి. చక్రపాణి భగవంతుడు యముడు, ఈ కమల యమపత్ని ధూర్మిణ. ఈ విధంగా నిరంతరం కలిసి ఉండేవాళ్ళు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా జన్మిస్తూ ఉంటారు. పూర్వకాలం నాటి మాట, భృగు మహర్షి
తన భార్య ఖ్యాతితో పాటు అనేకమైన క్షేత్రాలు తిరిగాడు. ఇద్దరు కొడుకులు పుట్టారు. కొడుకులు పుట్టిన తర్వాత ఖ్యాతి అన్నది కదా, దిక్కుమాలిన కొడుకులలో ఉపయోగం ఏముందండి, ఓ మంచి కూతురు కావాలని కోరిక ఉంది అదట. చూసారా ఎంత విచిత్రం, మనవాళ్ళు అందరు కూతుళ్ళు ఒక కొడుకు పుడితే బాగుండు గరుడో రాముడో అని తిరుగుతూ ఉంటారు. ఆవిడ నాకు ఒక కూతురు పుట్టాలి అనుకుందిట. ఆవిడ ఆదర్శంగా చూసుకోవాలి కలియుగంలో మానవులు. కూతురు కావాలని కానీ పుట్టమంటే కూతురు పుట్టరు, వద్దంటే పుట్టకుండా పాను పోరు, నీకు యోగం లేదు అన్నట్ట. ఆయన యోగం లేకపోతే ఇంకెలా కుదురుతుంది, నాకు యోగం కల్పించండి అంది. అయితే సరే ఓ పని చేస్తే నీకు పుత్రుడు పుడతాడు. రవి మధ్యాహ్నమున జరింప గ్రహ తార నక్షత్రముల్, సూర్యుడు మిట్ట మధ్యాహ్నానికి వచ్చాక ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రం కూడా ఉన్న రోజు శ్రవణ ద్వాదశి అనమాట. శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం గ్రహాలు నక్షత్రాలు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో భర్తకు నమస్కారం చేసుకుని అడవికి వెళ్ళు. ఆ అడవిలో అడవి పంది తవ్విన మట్టి ఎక్కడ ఉంటే ఆ మట్టి తీసుకురా, అడవి పంది తాకాలట. మామూలు ఈ పందులు పనికిరావు, ఏలూరు పందులు. అడవి పంది తవ్వినటువంటి మట్టి కావాలి. ఆ మట్టి కొంచెం తెచ్చుకో. ఆ మట్టి తెచ్చుకుని ఇంటికి వచ్చేయి. ద్వాదశి నాడు మట్టి కడతావు కదా, పూర్ణిమ నాడు ఒంటికి రాసుకో. అంటే ఏ ద్వాదశి నాడు చెప్పాడాయన, శుక్లపక్ష ద్వాదశి నాడు వెళ్ళమన్నాడు, కృష్ణపక్ష ద్వాదశి కాదు. అదైన నాలుగో రోజుకి పూర్ణిమ వస్తుంది. పూర్ణిమ నాడు ఈ మట్టి ఒళ్ళంతా పూసుకో. శుభ్రంగా గంగా నదిలో కానీ ఇంకేది కానీ, ఏ నది దొరికితే ఆ నది ఎదురుగుండా ఏది కనపడితే ఆ నదిలో స్నానం చేయి. నదిలోనే స్నానం చేయాలి కానీ ఇంకా ఇంట్లో కూపములలో వాటిల్లోనూ, మా ఇంట్లోనండి చక్క షవర్ బాత్ ఉంది చేయొచ్చు అంటే అది పనికిరాదు. నదీ స్నానమే పనికి వస్తుంది. కాబట్టి హాయిగా నదిలో స్నానం చేయి. చేసి సంతాన దీక్ష, పుత్రికా సంతానం కలగాలి అని దీక్ష. ఇది పుత్రిక కావాలనుకున్న వాడు పుత్రిక, పుత్రుడు కావాలనుకున్న వాడు పుత్రుడు. ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పమే వస్తుంది. కనుక సంకల్పం చెయ్యి. మామూలు కూతురు కావాలనుకుంటున్నావా, పండితురాలు కావాలా, ఐశ్వర్యవంతురాలు కావాలా, ఎలాంటి కూతురు కావాలి అన్నట్ట. నాకు వాళ్ళు వీళ్ళు కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణు వక్షస్థలం మీద ఉన్నవిడే కూతురుగా పుట్టాలి. అంతవరకు ఆవిడకి మానవ జన్మ లేదు, ఆవిడ కూడా మానవ జన్మకి ఈడ్చుకురావాలని కోరిక కలిగింది. ఈవిడిక మొట్టమొదటి మానవ జన్మ లక్ష్మికి అలా వచ్చింది. అయితే సరే ఈ స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని మట్టితో కానీ బంగారంతో కానీ వెండితో కానీ, ఈ మూడు లోహాలే పనికొస్తాయి, బంగారం వెండి మట్టి. ఇనుము ఉందండి, స్టెయిన్లెస్ స్టీల్ ఉందండి, అవి పనికిరావు. కేవలం ఈ మూడు, ఏదో ఒక దానితో అమ్మవారి యొక్క విగ్రహాన్ని తయారు చేయి. చేసి ఇంట్లో సాధారణంగా ఈశాన్యంలో పెట్టుకుంటారు. నువ్వు అలా కాదు, నైరుతి దిగ్భాగంలో ఈ లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకో. అమ్మవారి పూజలకి నైరుతి చాలా శుభము అని దేవీ భాగవతంలో, ఇప్పుడు దసరాల్లో వాటిల్లో కూడా అందరూ ఈశాన్యంలో మామూలుగా పెట్టుకుంటారు. ఒక్క అమ్మవారి ప్రత్యేక పూజలకు మాత్రం నైరుతి దిగ్భాగంలో పెట్టుకుంటే చాలా గొప్పది మండపం. ఆ విషయం ఆ రహస్యం గబుక్కులు ఎవరు చెప్పడానికి కూడా వీలు కానిది. అటువంటి గొప్ప రహస్యాన్ని ఆయన చెప్పాడు. నైరుతి దిగ్భాగంలో ఆ లక్ష్మీదేవిని పెట్టుకుంటూ అర్చన చేయి. ఒక లక్ష్మీ కదా, ఏ అర్చన చేసినా సరే అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తే, ఆ దిగ్భాగంలో చేస్తే అధికమైన ఫలితం వస్తుంది. పెట్టిన తర్వాత 40 రోజులు దీక్షగా ప్రతిరోజు ఆవు పాలు, అవి మాత్రమే తాగు. వాళ్ళకి ఆ రోజుల్లో ఓపికలు ఉండేవి. అందుకని ఈ 40 రోజులు 2 పూట్ల 3 పూట్ల నీకు తోచిన నియమం పెట్టుకో. నియమం పెట్టుకున్నాక మొదటి రోజు 2 సార్లే తాగితే ఇంక ఆ 40 రోజులు 2 సార్లే తాగాలి. మొదటిసారి 3 సార్లు తాగితే మళ్ళీ 40 రోజులు 3 సార్లే. మొదటి రోజు కొంచెం ఓపిక ఉంటుంది, ఒక్కసారి తాగుతాం. రెండో రోజు కొంచెం ఓపిక తగ్గి గంట గంటకి పుచ్చుకున్నాం అనుకోండి, అది వ్రతం కాదు. అందుకని ముందే నియమం చేసుకోవాలట సంకల్పంలో. రోజుకు 2 పర్యాయములే తాగుతాను, 3 సార్లే తాగుతాను, ఓపిక లేని వాళ్ళు రోజు 40 సార్లు తాగుతాను నియమం పెట్టుకోవటం వాళ్ళ నియమం. ఆ నియమం మాత్రం ఉల్లంఘించకుండా పాటించాలి. అలాంటి నియమం పెట్టుకుని పాలు తాగుతూ ప్రతిరోజు నీ కోసం వేదములలోని శ్రీ సూక్తాన్ని ఇస్తాను, ఆ శ్రీ సూక్త విధానంతో అమ్మని అర్చించు. లక్ష్మీదేవి పుత్రికగా పుట్టాలని కోరుతున్నావు గనుక గులాబీ పువ్వులతో అర్చించమన్నాడు పాటలీపుత్రాల
పాటలి పుష్పాలతో, వీటితో ప్రతిరోజు కూడా సహస్ర పుష్పములతో అర్చన చెయ్యి అనగా ఆవిడ భర్త దగ్గర సెలవు తీసుకుంది. ఒక శ్రవణ నక్షత్రంలో ద్వాదశి నాడు మాసం శ్రవణం మాత్రం అవసరం లేదు, కేవలం నక్షత్రం శ్రవణ, ఆనాడు ద్వాదశి, ఆ రెండు కలిసి వచ్చేటటువంటి రోజున మధ్యాహ్నం బయలుదేరింది. ఆవిడ అదృష్టం సంకల్ప బలం ఆ వరాహం తవ్విన, వనవరాహం తవ్విన, అడవి పంది తవ్విన మట్టి దొరికింది కాస్త. అది తెచ్చుకొచ్చి పూర్ణిమ నాడు స్నానం చేసి నియమంగా, ఆవిడ దగ్గర అట్టే బంగారం లేదు అందుకని మట్టితో తయారు చేసింది ఒక విగ్రహాన్ని తయారు చేసి నైరుతి దిగ్భాగంలో పెట్టుకున్నది. పెట్టుకుని భర్తకు నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకుని లక్ష్మీదేవి నా పుత్రిక కావాలి అనే సంకల్పంతో ఏకదిన పయఃపాన వ్రతం మొదలెట్టింది. రోజుకు ఒక పూటే పాలు తాగుతాను అని ఒక పూట పాలు తాగుతూ ప్రతిరోజు మూడు సంధ్యలలో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం, ఉదయం ఆరింటికి మధ్యాహ్నం పన్నెండింటికి వెళ్ళి సాయంత్రం ఆరింటికి మూడు పూటల లక్ష్మీదేవికి సహస్రనామములతో పాటలీపుత్రాలతో అర్చన చేసింది. ఆ 40 రోజులు భూమి మీదే పడుకున్నది, భూశయనం చేసింది. ఈ విధంగా భూశయనం అంటే కటిక నేల మీద మాత్రం కాదు, మంచం మీద పడుకోకుండా చాపో గేపో వేసుకోవచ్చు, అదే అభ్యంతరం. దర్భలు మొదలైనవి దర్భాసనం మీద శయనించి 40 రోజులు కూడా నిద్రించింది. 40వ రోజు అర్ధరాత్రి వాళ్ళ కల్లోకి వచ్చింది అంటే లక్ష్మీదేవి. ఓ ఖ్యాతి, నీ ఖ్యాతి లోకంలో చాలా ఎక్కువ అవుతుంది, తొందరలో కుమార్తెనే పుడతా, భృగువుకు కుమార్తెను అవుతాను కనుక నన్ను భార్గవి అని పిలుస్తారు అని చెప్పి అన్నది. అదిగో ఆ తరువాత ఆవిడ గర్భం ధరించింది. సరిగ్గా శ్రావణ మాసంలో మంగళవారం షష్ఠీ తిథి వచ్చిందిట, ఆనాడు జన్మించింది ఆవిడ. అందుకే మంగళ షష్ఠీ తిథి అని కూడా పిలిచేవారు ఆ రోజుల్లో. ఆనాడు షష్ఠి నాడు జగన్మాత లక్ష్మి భృగువు ఇంట్లో ఆయన భార్య ఖ్యాతిక కుమార్తెగా జన్మించింది. అప్పటి నుంచి ఆవిడ భార్గవి అనే పేరుతో విరాజిల్లింది. దేవతిర్యం మనుష్యాదో పున్నామ్నా భగవాన్ హరిహి స్త్రీనామ్రి శ్రీశ్చ విద్యేయ నానాయోర్ విద్యతే పరం. భగవంతుడు ఏ పురుష స్వరూపమైనా భగవంతుడే, ఏ స్త్రీ స్వరూపమైనా జగన్మాత. అటువంటి జగన్మాత పరమసుందరీమణి లక్ష్మీదేవి, ఆదిమాత, లోకంలో మహాదారిద్ర్య సంహారిణి అయినటువంటి లక్ష్మి, ఆయన పూర్వజన్మ పుణ్యం వ్రత ఫలితంగా వారింట భార్గవిగా అవతరించింది. పరాశర, ఇది నాయన ఆ లక్ష్మీదేవి భార్గవి అయిన విధానం. ఇక రెండవసారి క్షీర సముద్రంలోంచి పుట్టింది, అది ఎలా వచ్చిందో చెబుతా విను. ఇదంచ శృణు మైత్రేయ యత్పృష్టోహమిహత్వయ శ్రీ సంబంధం మయాప్యేతత్ శ్రుతమాసీన్ మరీచిత. ఓ మైత్రేయుడా, ఈ సమయంలో నా నుంచి లక్ష్మీదేవి యొక్క ఒక ఇతిహాసాన్ని మరీచి ద్వారా నేను విన్నాను, అది నువ్వు విను, వినిపిస్తున్నాను సావధానంగా. ఒకసారి దుర్వాస మహర్షి, దుర్వాసాః శంకరస్యాంశః చచార పృథివీమిమాం సతదర్శ స్రజం దివ్యాం ఋషిర్ విద్యాధరీకరే. ఋషి దుర్వాసుడనేవాడు, శివాంశ సంభూతుడు, రుద్రాంశ సంభూతుడు. ఆ రుద్రాంశ ఆయనలో ఉంది రౌద్రం, కాస్త కోపిష్టి. పొద్దునుంచి సాయంకాలం దాకా మాత్రమే ఆయన కోపం ఉంటుంది, మళ్ళీ రాత్రి నుంచి తెల్లారేదాకా మాత్రమే కోపం ఉంటుంది, తక్కిన కాలంలో కోపం ఉండదు. అటువంటి వాడు రుద్ర అంశతో జన్మించిన దూర్వాసుడు. అటువంటి దూర్వాస మహర్షి భూమండలం అంతా తీర్థయాత్రగా బయలుదేరాడు. ఆయన అలా తిరుగుతూ 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 సాయంకాల సమయానికి విద్యాధర స్త్రీలు విహరిస్తున్నటువంటి ఉద్యానవనానికి వచ్చాట. అక్కడ సంతానక పుష్పములతో అల్లినటువంటి ఒక దివ్యమాల చూచాడు. సంతానకానాం అఖిలం యస్యాగంధే నవాసితం అతిసేవ్యం అభూత్ బ్రహ్మం తద్వనం వనచారిణాం ఉన్మత్త వ్రత దృగ్ విప్రస్థాం దృష్ట్వా శోభనాం స్రజం తాం యయాచే వరారోహం విద్యాధరవధూం తతః.
ఆ సంతానక పుష్పములతో తయారు చేయబడినటువంటి దివ్యమాలను ఒక విద్యాధరి యొక్క స్త్రీ చేతి యొక్క చేతిలో చూశాడు ఆయన, ఒక విద్యాధరి యొక్క హస్తంలో చూచాడు. చూచి, అబ్బా ఈ విద్యాధరి ఎంత అదృష్టవంతురాలు, ఈవిడ చేతిలో ఉన్న ఈ పూలమాల సుగంధంతో నిండి ఉన్నది. చాలా పువ్వులు ఉంటాయి, గుడ్డి పువ్వులు గడ్డి పువ్వులు వాసన ఉండవు, కానీ ఇది సుగంధంతో ఉంది. ఈ సుగంధం నా ముక్కులను ఆహ్లాదపరుస్తుంది, ఈ దండ నాకు ఇస్తే బాగుండనుకుని అమ్మాయి ఈ దండ ఇవ్వడానికి ఏమన్నా అభ్యంతరమా అన్నట్ట. మహాత్ములు ఒక్కొక్కసారి చాలా చిలిపిగా అడుగుతారు, అడిగినంత మాత్రం చేత వాళ్ళు హుందాతనం లేని వాళ్ళు కాదు. ఆ మహాత్ముల యొక్క మనస్సు ఆ కాసేపు ఏమిటంటే బ్రహ్మస్వరూపం అయిపోతుంది. అందువల్ల వాళ్ళల్లో ఈ లౌకికపరమైనటువంటి విషయాలు ఉండవు. లేకపోతే ఎక్కడి దూరవాసుడు సృష్టించలేడు ఆయన మహానుభావుడు, ఆయన జ్ఞానం ఎటువంటిది, ఒక్క దండిస్తావా ప్లీజ్ అన్నట్టు. ఇంత చిన్న కోరిక కోరేసరికి వెంటనే ఆవిడ పక్కున్నవి మహర్షి, తమలాంటి మహానుభావులు ఇంత చిన్న కోరిక కోరారా, ఈ చేతిలో దండ అడిగారా, ఇది ఇవ్వలేకపోతే ఎలాగ మేము, ఇదో తీసుకోండి. అయితే ఈ పుష్పమాల మహాత్ములకు తప్ప ఇతరులకు కనపడదు, అందరి చేతికి కనపడదు. నా చేతిలో ఉన్న ఈ మాల జ్ఞానులకు దేవఋషులకు దైవాంశ సంభూతులకి కనపడుతుంది, సామాన్యులకు కనపడదు. మీకు కనపడిందంటే మీరు మహాత్ములు, తీసుకోండిని సమర్పించింది. అది తీసుకున్నాడు ఆయన. ఆ విద్యాధరికేసి చిరునవ్వు నవ్వాడు. వెంటనే ఆ విద్యాధరికేసి అలా చూడడంతో ఆవిడ శరీరం అంతా దివ్యమైన కాంతి పుట్టిందిట, చంద్రుడిలో ఉండే వెన్నెలంతా ఆవిడ ముఖం నుంచి వచ్చేసిందిట. ఆవిడ ప్రణవిల్లి అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. ఇక తర్వాత మళ్ళీ ఎప్పుడు అక్కడ లేదు, బ్రహ్మ దగ్గర శాశ్వతంగా నివాసం పొందిందిట. ఒక్క దండ ఇచ్చింది ఆయనకి, ఆవిడకి బ్రహ్మలోక నివాసం వచ్చింది. అది మహాత్ముల యొక్క గొప్పతనం, వాళ్ళకి ఏమిచ్చినా అది ఎంతో స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఉన్నత వేషధారి అయిన ఆయన ఆ దండ తీసుకుని ఈ నెత్తి మీద ఉంటుంది కదా కొప్పు, కొప్పు చుట్టూతో తిప్పేశాట. ఆయన మెళ్ళలో వేసుకుని తిరగలేదు, ఊరేగి జుట్టు ముడి వేసుకున్నట్టు ఆ ముడికి వేసేట దాన్ని అలా వేసుకుని బయలుదేరాడు. ఆ సమయంలో ఎదురుగుండా వస్తున్నాడు ఒక ఆయన. సదర్శ తమాయాంతం ఉన్నత తైరావతే స్థితం త్రైలోక్యాధిపతిం దేవం సహదేవైహి సచీపతిం తాం ఆత్మనః ససిరసః స్రజమున్వత్త షట్పదాం ఆదాయామర రాజాయ చిక్షేపోన్మత్తవన్ మునిః. ఈయన ఆ దండ నెత్తికి చుట్టుకెడుతున్నాడు. ఇంతలో ఎదురుగుండా ఐరావతం మీద ఎక్కి దేవతాధిపతి, ముల్లోకాలకి అధిపతి ఇంద్రుడు వస్తున్నాడు. ఈయనేమో మహర్షి, అవధూత లాంటి వాడు కనుక ఉన్మత్తంగా ఉన్నాడు. ఆ వచ్చేవాడు బాగా పుచ్చుకుని ఆయన ఉన్మత్త స్థితిలో ఉన్నాడు. అదొక గొడవ. ఆయన వస్తున్నట్ట, ఏ పదవి పొందినా దిక్కుమాలిన లక్షణాలు కొన్ని పావు అన్నారు. అదేం యోగమో తెలియదు, పూర్వజన్మ యోగం. ఆ మద్యపానం చేసి బాగా వస్తున్నట్టు ఇంద్రుడు అంతటి వాడు. వెంటనే ఇంద్రుడు చూచాడు ఈ నెత్తి మీద చుట్టుకున్నటువంటి జడలలో చుట్టినటువంటి దండ తీశాడు. ఇంద్రా తీసుకో అని ఇలా ఇచ్చాడు. ఇంద్రుడు ఆ వస్తున్న దండను చేత్తో పుచ్చుకున్నాడు. ఎర్రబడిన కళ్ళతో అలా ఇలా చూశాడు, ఈ దండం చూశాడు. వాడికి ఈ దండ మీద ఏముంటుంది, వాడి స్థితి అంతా వేరు అంచేత ఈ దండని సామాన్యంగా భావించాడు. మహర్షులు ఇచ్చినటువంటి ప్రసాదంగా భావించాలి. ఎవడో సామాన్యుడు దండ పట్టుకొచ్చి ఇస్తే అది వేరు, ఇచ్చినవాడు దుర్వాసుడు. అయినా ఆ సమయంలో అతని స్థితి బాగాలేదు, అందుకని ఆయన యోగం కూడా బాగాలేదు. ఈ దండ తీసుకెళ్ళి ఐరావతం మెడలో వేసేశాడు. ఐరావతం మీద వేయగానే ఐరావతం చుట్టూతో చేరాయట అతి భయంకరంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద గండు భ్రమరాలు, తేనెటీగలు, అవన్నీ కూడా హుంకారం చేస్తూ దాని చుట్టూ తిరగడం మొదలెట్టాయట. ఆ గంధాకర్షితమైనటువంటి ఆ ఈగలను చూచింది, చుట్టూతా రద చేస్తున్న వాటిని చూసి తట్టుకోలేకపోయింది ఐరావతం. కరేణాఘ్రాయ చిక్షేప తాం స్రజం ధరణీతలే తతశ్చుక్రోత భగవాన్ దుర్వాస ముని సప్తమః మైత్రేయ దేవరాజం తం క్రోధశ్చైతదువాచ. మధోన్మత్తమైన ఐరావతం తన మెడ మీద ఉన్న ఆ మాలని
ఆ మాల చుట్టూ ఆకర్షితమైనటువంటి ఆ ఈగల్ని చూచి విసిరి కోపంతో ఆ తొండంతో లాగేసి నేల మీద పారేసి ఒక్క తొక్కు తొక్కేసిందట జాడించి. పరపర తొక్కేసరికి ఆ పూలమాలని మహాగ్రహం కలిగింది దూర్వాసుడికి. ఎంత పవిత్రమైన వాళ్ళ సంతానక పుష్పమాల, అది పవిత్ర అమ్మవారు పార్వతీదేవికి అలంకరించవలసిన వాళ్ళ అది. ఈయన పరీక్షించడానికి ఆవిడ అడిగాడు విద్యాధరిని, ఇచ్చింది. అటువంటి మాలని నేను ప్రేమగా వాడి జాతకం బాగుపడడం కోసం తీసుకొచ్చి ఇస్తే దాన్ని ఐరావతం మెడ మీద వేశాడా, ఐరావతం నేల మీద వేసి కుమ్మి తొక్కేసిందా, ఈ పాపికి ప్రాయశ్చిత్తం చేయాలి, ఉత్తములు ఏదైనా ఇస్తే దాన్ని ఎక్కడ ధరించాలో తెలియనటువంటి అజ్ఞాని వీడు ముల్లోకాలకు అధిపతి ఎలా అయ్యాడు అని వరి మూర్ఖుడు అవినన్నట దుర్వాసుడు. ఐశ్వర్యమద్దుష్టాత్మన్ అతి స్తబ్ధో శివాసవ శ్రియోధామ స్రజం యస్తుం మద్దత్తానాభినందసి. వరి ఐశ్వర్య మదమత్తుడా, మద్యపాన విలోల ఓ శచీలోల ఇంద్ర, ఎంత తుష్ట కార్యక్రమం చేసావు నువ్వు మూర్ఖుడా. అతి పవిత్రమైన మాల నీకు ఇస్తే దానిని ఇంత అవమానం చేసి నేల మీద వేసి ఏనుక్కలుతూ తొక్కించేసావా. ఒరే, అసలు నేను కనబడగాను, నువ్వేం చేయాలి? ప్రసాద ఇది నొక్తంతే ప్రణిపాత పురస్సరం, మహానుభవ నీ కృప అని నమస్కారం చేయాలి. దండ ఇవ్వగానే పాద నమస్కారం చెయ్యాలి. అలాంటి నమస్కారం లేదు, విర్రవీగుతూ కనబడ్డావు. అయినా పోన్లే, త్రిలోకాధిపతివని దండ ఇస్తే దానిని ఇలా చేశావు. పెద్దలకు నమస్కరించని దోషం, మద్యపానం చేసిన దోషం, మాలని నేలని వేసి తొక్కించినటువంటి దోషం, ఇవన్నీ కలిపి నిన్ను కట్టి కొడపక మానవురా మూర్ఖుడా. మయా దత్తాం ఇమాం మాలాం యస్వాన్న బహుమంజసే త్రైలోక్య శ్రీరతో మూఢ వినాశముపయాస్యతి. ఓరి మూఢుడా, త్రిలోక రాజ్యానికంటే అతీతమైనది ఈ మాల. అటువంటి మాల మూల్యం తెలుసుకోలేకపోయావు. నీ త్రిలోక రాజ్యము నష్టమైపోగాక నీ రాజ్యలక్ష్మి, గృహలక్ష్మి, యశోలక్ష్మి, సమస్త లక్ష్ములు కలిసి సముద్రం పాలైపోగాక అవమానం చేసింది నన్ను కాదు, నేనిచ్చిన ఈ పుష్పమాలని, ఈ మాల వల్ల లక్ష్మి దశించుగాక అని చెప్పించేశాడు. ఇంతకీ ఆయన చెప్పించింది ఇంద్రుడినా లక్ష్మీదేవినా పాపం. అలా చెప్పించగానే అతని దగ్గర ఇంటి లక్ష్మి, గృహలక్ష్మిగా, ఉద్యానవన లక్ష్మిగా, ఐశ్వర్యలక్ష్మిగా, అమృతలక్ష్మిగా, ఇలా నానా రకాల రూపాలతో ఉంది లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి వెళ్ళి కలిసిపోయిందిట. ఎప్పుడైతే ఇంద్రుడి దగ్గర ఉండే మొత్తం లక్ష్మీలన్నీ వెళ్ళిపోయాయో, అక్కడ విష్ణు వక్షస్థలం మీద చూస్తే ఏమీ లేదు, లక్ష్మీదేవి మాయమైపోయింది మొత్తం. సమస్త సంపదల రూపంలో ఉండే లక్ష్మీదేవి ఈ శాప ప్రభావం వల్ల సముద్రంలో కరిగిపోయింది. విష్ణుమూర్తి లక్ష్మీహీనుడైపోయాడు. ఆయన బట్టలు కాస్త పట్టు పీతాంబరాలు కాస్త మామూలు బట్టలు అయిపోయాయి. ఆవిడుంటే పట్టు వస్త్రాలు, ఆవిడ లేకపోతే పట్టు వస్త్రాలే ఉన్నాయి, పొట్టి పొట్టి వస్త్రాలే అందరికీ. ఈ విధంగా ఆయన శాపంతో వాడి మత్తు దిగిపోయింది. మహేంద్ర వారండ స్కంధాదవతీర్యత్వరాన్విత ప్రసాదయామాస మునియు దుర్వాస సమకల్మషం ప్రసాద్యమాన సతదా ప్రణిపాత పురస్సరం ఇత్యువాచ సహస్రాక్షం దుర్వాస ముని సత్తమః. వెంటనే ఈ శాపానికి అడలెత్తిపోయి ఇంద్రుడు ఐరావతం నుంచి కిందకి దూకేశాడు. దూర్వాసుని పాదాల మీద పడిపోయాడు, ప్రణామం చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు. మహాత్మా నన్ను క్షమించు, తెలియక అజ్ఞానంతో ఉన్నాను, ఏదో అప్పుడప్పుడు కాస్త మాలాంటి వాళ్ళని తప్పులు చూస్తూ ఉంటే నీలాంటి వాళ్ళు రక్షించాలి. అజ్ఞానంతో ఎంత పండితుడైనా సరే ధిక్కరించేటటువంటి మాలాంటి వాళ్ళను పండితులైన వాళ్ళు రక్షించకపోతే ఎలాగ? నిజమే, మేము మూర్ఖులం, కానీ ఎంతటి మూర్ఖుడైనా క్షమించే ఉదార లక్షణం, ఔదార్య లక్షణం మీ మహర్షుల్లో ఉంటుంది, కాపాడమనగా. ఆ ఏనుగు మంచి దిగాడో లేదో ఏనుగు కూడా భయమైపోయిందిట, అన్నీ పోయాయి మొత్తం. అప్పుడు దూర్వాసుడు జాలిపడి, నాయనా నువ్వేదో అంటున్నావు, నాహం కృపాలు హృదయః నచమాం భజతే క్షమ. నేను కృపాహృదయుణ్ణి కాను, అసలు నాకు క్షమ అంటే తెలియదు. మునిజనులలో నాకు కోపం ఎక్కువ, నన్ను దూర్వాసుడు అంటారు తెలుసా నీకు. కోపం ముందు పుట్టి తర్వాత నే పుట్టా. మేమిద్దరం కవల పిల్లలం, ఆ విషయం తెలుసుకోలేదు. గౌతమాది మహర్షులలాగా నన్ను కూడా సామాన్యుడు అనుకున్నావు నువ్వు. వాళ్ళు కోపం వస్తే శపిస్తారు, మళ్ళీ వెనక్కి తిప్పుకుంటారు. నేను అలా తిప్పుకోను. అయినా మూర్ఖుడివై నన్ను రెచ్చగొట్టావు, ఇప్పుడు కాళ్ళ మీద పడ్డావు. సరే, మంచి బలిష్టమైన సింహం యొక్క జూరు పుచ్చుకులాగితే బతికి బట్టగట్టవచ్చు. దుర్వాసుణ్ణి కనలించి ఆగ్రహం తెప్పించి బతకలేదు. నీ రాజ్యం నీకు ఎప్పట్లో రాదు, కానీ నా శాపం వల్ల నశించిన రాజ్యం ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ నేను వరించేటట్టు మాత్రం చిన్న మార్పు చేస్తున్నాను. అంతకుమించి నిన్ను నేను క్షమించలేను. నీ పోయిన రాజ్యం, నీ ఐశ్వర్యం మళ్ళీ ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పడం, వస్తుంది ఒకప్పుడు. మొత్తం శాశ్వత నష్టం కాదు, కొంతకాలం తాత్కాలికంగా నష్టం అవుతుంది. అది ఎంతకాలం అనేది నీ యోగాన్ని బట్టి ఉంటుంది, నా శాపాన్ని బట్టి కాదు. హో, ఈ విధంగా అని విసవిస వెళ్ళిపోయాడు ఇంద్రుడు. అమరావతి నగరానికి కాలినడకన వెళ్ళాడు పాపం. మరి ఉన్న ఐరావతం పోయిందిగా. అందువల్ల అప్పుడే ఇంద్రుడు లోకానికి వెడుతూ ఉంటే దారి పొడుగుతా ఇక్కడ నందనవనం ఉండాలి ఏది అనుకున్నట్ట. ఆయన ఉద్యానవనం అంతా పోయింది మొత్తం, ఒక్క చెట్టు లేదు. ఇదేంటిలా మైదానం తారడారైపోయింది ఇదంతాను అనుకున్నాడు పాపం ఆయన. ఒక్క చెట్టు లేదు. తర్వాత తతప్రభృతి నిశ్రీకం సశక్రం భువనత్రయం మైత్రేయ ఆసీదపద్ధ్వస్తం సంక్షీణౌషధీ వీరుధం. ఔషధాలు ఇచ్చే లతలు పోయాయి, మొక్కలు పోయాయి, సుగంధ ద్రవ్యాలు పోయాయి, యజ్ఞములు పోయాయి, తపస్సులు లేరు. ఎప్పుడైతే ఐశ్వర్యాలన్నీ పోయాయో ఒక్క స్వర్గలోకంలోనే కాదు మానవ లోకంలో వాళ్ళందరికీ కూడా దేవతలు బలహీనులైపోవడం వల్ల వీళ్ళకి నష్టం వచ్చిందిట. దేవలోకానికి నష్టం వస్తే మానవ లోకానికి కూడా నష్టమే. ఇంద్రాది దేవతలు ఐశ్వర్యహీనులు, మనం యజ్ఞం చేసినా సరే ఇక మనకి ఎవడు వరాలు ఇవ్వలేరు అని ఋషులకు అర్థమైంది. యజ్ఞాలు మానేశారు. యజ్ఞములు మానేయడం వల్ల అసలు వర్షాలు కురవకుండా ఆగిపోయాయి. భూలోకంలో కరువు కాటకం ఎండిపోయాయి. చెట్లు లేవు, తిండి లేక మట్టి తినవలసిన పరిస్థితి వచ్చింది. ప్రజలు కొన్ని లక్షల కోట్ల సంఖ్యలో చచ్చిపోయారు. ఒకళ్ళనొకళ్ళు పిక్కు తింటున్నారు. క్షామం ఏర్పడింది. ఎప్పుడైతే ఈ క్షామం ఏర్పడిందో నచ దానాది ధర్మేషు మనశ్చక్రే తదా జన. ఎవరికి వాడికి తిండి లేక చూస్తుంటే దానం ఏం చేస్తాడు? ఐశ్వర్యం సమృద్ధిగా ఉంటే దానం చేస్తాడు. అందుకే మన పక్క వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. వాడు పాడైపోతే వీడికి ఎప్పుడైనా అప్పు కావాలంటే రూపాయి ఇవ్వడు, ఓ కాఫీ వాడు ఇంటికి ఎడితే. అందుకని లోకం అంతా బాగుండాలి అనేవారు మన వాళ్ళు. లోక సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుంటే కాస్త ఒకళ్ళ ఇంటికన్నా ఒకళ్ళింటికైనా పెడితే కాస్త మంచిగా ఆనందంగా ఉంటుంది. వాడు ఏడుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వీడేం చేస్తాడు? గట్టిగా కాఫీ ఇవ్వలేడు వాడు. అంతే, ఒకవేళ ఐశ్వర్యం ఉంటే కాఫీ ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు కాఫీ కోసం ఐశ్వర్యం కావాలని కోరుకోకర్లేదు. వాళ్ళు ఇవ్వకపోయినా లోకం అంతా సుఖంగా ఉండాలి. ఇప్పుడు లోకం అంతా నష్టపాలైపోతే తిండి లేక బలవల్లాడుతూ ఉంటే దాన ధర్మాలు లేకుండా పోయి నిస్సత్వాహ. తిండి లేకపోతే ఏమవుతుంది? సత్వం పోయింది, ఓపిక పోయింది. అందరికీ అందరూ ఈశ్వరమని ఉంటున్నారంట. సకల లోకాహ లోభాద్యుపహతేంద్రియ. అందరికీ లోభం పట్టుకుందిట. ఎప్పుడైనా సరే డబ్బులు లేకపోయేసరికి, తిండి లేకపోయేసరికి లోభం ఎక్కువైపోతుంది. పక్కవాడి దగ్గర ఏదైనా ఉందని తెలిస్తే రహస్యంగా కొట్టేసి కొల్లగొట్టి తినేద్దామని చూస్తున్నారు. అంతో తిండి మిగిలిందంటే తమ దగ్గర ఉన్నది పక్కవాడికి ఎవరికి పెట్టట్లా. భార్య కూడా భర్తకి తెలియకుండా అటుకులు ముక్కుంటూ దాచుకు తింటుంది రాత్రి కరకరలాడించుకుంటూ. భర్త కూడా అంతే, పిల్లలకి పెట్టకుండా తింటున్నాడు. ఎవరికి వాడికి ఆ రెండు వెతుకులు నాకు దొరికితే చాలనుకుంటున్నారు. ఇలా ఉంటూ ఉంటుంది. రైల్లో ఓ పూట పూటంతా తిండి దగ్గర లభించలేదు అనుకోండి, ఎవరి ప్యాకెట్లు వాడు రహస్యంగా ఎవరికి తెలియకుండా టిక్కు టిక్కు లాగించేస్తూ ఉంటాడు. ఇదిగో ఆ పరిస్థితి వచ్చింది ఇక్కడ. దాంతో జవసత్వాలు క్షీణించిపోయి సామర్థ్యహీనమైపోయింది. యతసత్వం తతో లక్ష్మీ. ఎక్కడ సత్వం ఉంటుందో, ఆరోగ్యం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. సత్వం భూత్యనుసారిచ. సత్వం ఎక్కడుంటుంది? లక్ష్మి ఉంటే సత్వం ఉంటుంది. అదనమాట. ఐశ్వర్యం ఉంటే సత్వం ఉంటుంది, సత్వం ఉంటే ఐశ్వర్యం ఉంటాయి. ఈ రెండు ఒకదాని కూడి సంబంధం. లక్ష్మి లేక సత్వం పోయింది, సత్వం లేక లక్ష్మి లేదు. నిశ్రీకాణం కుత సత్వం వినాతే నగుణాః కుతః. డబ్బు లేదు, ఇంకా సత్వం ఎక్కడిది? సత్వం లేదు, ఇంకా ధనం ఎక్కడిది? బలము లేదు, శౌర్యము లేదు, అన్ని అభావములే. అందరూ అనుల్లంఘనీయమైన కాల ప్రభావానికి చుట్టుముట్టబడ్డారు. అతి భయంకరమైంది, అవమానాలు పెరిగిపోయాయి. డబ్బు కేవలం ఐశ్వర్యము మాత్రమే కాదు, ఐశ్వర్యానికి తగినటువంటి భోజనాధికారులు కూడా కావాలి. భూలోకంలో గుట్టలు గుట్టలుగా ఆభరణాలు మిగిలాయిట, ఆభరణాలన్నీ ఇచ్చేస్తాం, గుక్కెడు అన్నం పెట్టంటే పెట్టేవాళ్ళు ఎట్ట, అది విశేషం. అప్పుడు ఈ ఆభరణాలు ఏం చేసుకుంటారు? చీర అవడకూడ అవతల పారేశాట. మెళ్ళలో ఉన్న బంగారపు గొలుసులు కూడా మొయ్యలేకపోయారట స్త్రీలు, అవి కూడా నేల మీద పారేశారట. తిండి లేక బక్క చిక్కి ఒంటి మీద ఉండే ఆభరణాలు కూడా మొయ్యలేని స్థితిలో ఇవి తీసి పారేస్తే పారవేసిన ఆభరణం పారవేసినట్టుగా మట్టిలో మట్టి అయిపోయాయిటండి. అంటే లక్ష్మీదేవి చూసారా, ఉన్న బంగారం కూడా లేకుండా చేసేసింది మొత్తం ఆవిడ లేకపోవటం వల్ల. చిట్ట చివరికి త్రిలోకములు నశించిపోతే దానవులు విజృంభించారట. దానవులకి ఈ లక్ష్మితో సంబంధంలా, వాళ్ళదంతా వేరే శక్తి, అసుర శక్తి. దేవతలు నశిస్తే వాళ్ళకి శక్తి పెరుగుతుంది. దేవతలు శాపవశాత్తు దుర్బలుడైపోయారు, ఇప్పుడు రాక్షసవలం విజృంభించింది. దాంతో దేవాన్ ప్రతిఫలోద్యోగం చక్రువృద్ధైతే యదానవా లోభాభిభూతాః నిశ్రీకాః దైత్య సత్వవర్జిత శ్రియా విహీనైర్న సత్వైర్ దేవైశ్చక్రుస్తతోరణం. అప్పుడు దేవతలు సత్వరహితులైపోయినటువంటి దేవతల మీదకి దానవులు దండయాత్రకు వచ్చేశారు. వచ్చేసి ఘోరమైన యుద్ధం చేసి చితక్కొట్టేశారు. ఆనాడు వాళ్ళందరికీ విప్రచిత్తి బలిచక్రవర్తి అనే ఇద్దరూ కూడా నాయకత్వం వహించారట రాక్షసులకి. ఆ నాయకత్వంలో నేతృత్వంలో మొత్తం దేవతలు ఓడించారు. అంతంత మాత్రం ఓపికతో ఉన్న దేవతలంతా ఓడింపబడి పారిపోయారు. విజితాః త్రదశాః దైత్యైః ఇంద్రాద్యా శరణం యయూ పితామహం మహాభాగం హుతాశన పురోగమాః యథావత్ కథితో దేవైః బ్రహ్మా ప్రాక తతః పురాణ పరావరేశం శరణం వ్రజధ్వం అసురార్దనం. దేవతలు చావు దెబ్బలు తిని ఓపిక లేని శరీరాలతో అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మపాదాల మీద పడి ఏడుస్తూ, మహాత్మా బ్రహ్మదేవా చూచావా, ఐశ్వర్యహీనులమై దుర్బలులమైపోయాం, మా వల్ల భూలోకం దౌర్బల్యం వచ్చేసింది, మొత్తం పాతాళము భూలోకము స్వర్గలోకము క్షీణించేయి, మేము క్షీణించడం వల్ల దైత్యుల బలం పెరిగింది, ఇప్పుడు దైత్యులు మమ్మల్ని చితక్కొట్టేశారు, ఒళ్ళంతా దెబ్బలే చూడు అని ఏడుస్తూ, మాకు ఎప్పుడు దిక్కు కలుగుతుంది అని మొరపెట్టారు. ఆయన నవ్వాట, నా దగ్గరకు వస్తే ఉపయోగం ఏమున్నది, ఈ దైత్యులను ధ్వంసం చేసే శక్తి స్థితికి మూలకారకుడైన విష్ణువు దగ్గర ఉన్నది, మనం అందరం కలిసి విష్ణువుని శరణు వేడదాం, ఆయన ఏం చెబితే ఆయన అది చేద్దాం. సృష్టి స్థితిలయ్యాలు మూడింటిని మూడు రూపాలతో చేసే ఆ పురుషోత్తముడే మనకి దిక్కు. ప్రజాపతిపతి ఆయన విష్ణు అనంతం అపరాజితం ప్రధాన పుంసోరజయోహో కారణం కార్యభూతయోహో ప్రణతార్తిహరం విష్ణు సవశ్రేయో విధాస్యతి. ఏ పురుషుడు చరాచరానికి ఈశ్వరుడు, ఎవడు ప్రజాపతులకు కూడా అధిపతియో, ఎవడు సర్వవ్యాపకుడో, ఎవడు అనంతుడో, ఎవడు జగన్నాథుడో, మహాపరాక్రమవంతుడో, ఏ కార్యక్రమం ఎలా చేస్తే అందులో విజయం పొందొచ్చు అనే రహస్యం తెలిసినవాడో, అటువంటి మహాపురుషోత్తముణ్ణి వాసుదేవుణ్ణి కార్యకారణములు మూడింటికి మూల పురుషుణ్ణి ఆయన దగ్గరికి వెళ్ళి శరణ వేడదాం. ఆయన శరణాగత వత్సలుడు అంటే, బాబు మాకు దిక్కు అయ్యి మమ్మల్ని రక్షించు అని ఎవడైనా మొర పెట్టుకుంటే వాళ్ళ మొర వింటాడు ఆయన. కాబట్టి ఆయన్ని శరణు వేడదాం, నడవండి, మనకి తప్పనిసరిగా మంగళం కలుగుతుంది అనగా సంపూర్ణ దేవతలు లోక పితామహుడు అయినటువంటి బ్రహ్మని వెంట పెట్టుకుని క్షీరోగస్యోత్తరం తీరం తైరేవ సహితో యయౌ సగత్వా త్రిదశైః సర్వైః సమవేతః పితామహః తుష్టావ వాగ్భిః ఇష్టాభిః పరావరపతిం హరిం. వెంట పెట్టుకుని వెళ్ళారు బ్రహ్మదేవుడు దేవతలతో పాటు క్షీరసాగరానికి. ఆ క్షీరసాగర్ యొక్క ఉత్తర భాగంలో ఉన్నాడు స్వామి. అక్కడ ఆదిశేషుడు యొక్క పానుపు మీద వయ్యారంగా ఉన్నాడు. లక్ష్మీదేవి ఎప్పుడు పాదాలు ఒత్తేవాడు మాత్రం ప్రస్తుతం కనపడ్డ. షీ డిజప్పియర్డ్. ఈ మంగళమయమైనటువంటి విష్ణువు సగభాగమే ఉన్నట్టు లెక్క. ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇలా స్తుతించారట ఆ బ్రహ్మాది దేవతలు. బ్రహ్మోవాచ నమామి సర్వం సర్వేశం అనంతం అజమవ్యయం లోకధామధరాధారం అప్రకాశమభేదినం నారాయణమణీయాంశం అశేషాణామణీయసాం సమస్తానాం గరిష్టం చ భూరాదీనాం గరీయసాం యత్ర సర్వం యతసర్వం ఉత్పన్నం మత్పురస్సరం సర్వభూతశ్చ యో దేవః పరాణామపి యః పరః. ఏ ప్రభు అణువు కంటే అణువు, మహత్తు కంటే మహత్తు, భూమి మొదలైన సమస్త పదార్థాలను సృష్టించిన వాడెవడో, నిఖిల లోకములకు విశ్రాంతికారకుడెవడో, భూమికి ఆధార స్వరూపుడెవడో, ఏ మహానుభవుడు, అప్రకాశ్యుడు, అభేద్యుడు, సర్వరూపుడు, సర్వేశ్వరుడు, అనంతుడెవరో, అజుడెవరో, ఆద్యుడెవడో, అవ్యయుడెవడో, అటువంటి నారాయణునికి నేను నమస్కారం చేస్తున్నాను. ఓ మహాత్మ, నాతో పాటుగా ఈ చరాచర జగత్తంతా సృష్టించవు, నన్ను సృష్టి చేయమని ఆదేశిస్తే నీ ప్రకారమే నడిపించాను. ఆ భాగమే ఈ దేవతలు. ఈ దేవతలుగా సర్వభూతమయుడుగా ఉన్నది నీవే. నీ పత్ని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇంతకాలం వీళ్ళు హాయిగా విలసిల్లారు. ప్రస్తుతం వీళ్ళంతా ఏమీ లేకుండా అయిపోయారు. ఓ ప్రభు, నిజమే, సామాన్యమైన లక్ష్మి కంటే ముక్తిహేతువు ముముక్షువి, ముక్తిని కోరుకునే ముముక్షులు గొప్పవాళ్ళు. కానీ ఆ మోక్షం కూడా లక్ష్మీ స్వరూపమే, మోక్ష లక్ష్మీదేవి అంటారు. కాబట్టి లక్ష్మి అంటూ ఉంటేనే మోక్షలక్ష్మి వస్తుంది. అసలు లక్ష్మీ లేకపోతే మోక్షలక్ష్మి ఎక్కడ వస్తుంది? శరీరం ఉంటే తపస్సు చేస్తాడు, శరీరం పోతే ఏముంది? అంచే శరీరం నిలబెట్టుకోవడానికి ముందు కృషి చేయాలి ప్రతివాడు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఏ ధర్మం చెయ్యాలన్నా, ఏ పని చేయాలన్నా శరీరం కావాలి. ఈ శరీరాన్ని పాడు చేసుకుని అనారోగ్యం పాలైపోయిన తర్వాత ఇక చేసే ధర్మ కార్యక్రమం అంటూ ఉండదు. అందువల్ల ముందు శరీరమును బాగు చేసుకోవాలి. ఆ శరీరము నిలబడాలి అంటే లక్ష్మి కావాలి. అటువంటి లక్ష్మీదేవి ప్రస్తుతం లేకుండా పోయింది. ఓ పురుషోత్తమ, ఆమెను ప్రసాదించు. కళ కాష్ఠ ముహూర్తాది కాలసూత్రస్య గోచరే యస్య శక్తిర్న శుద్ధస్య సనో విష్ణుః ప్రసీదతు. ఓ ప్రభు, శుద్ధ స్వరూపమైన భగవంతుని శక్తిని కళ కాష్ఠ ముహూర్తము అని మూడు రకాలుగా విభజిస్తారు. ఆ మూడు శక్తులు కలిస్తేనే లక్ష్మీదేవి. అటువంటి కళాకాష్ఠ ముహూర్త స్వరూపిణైన మహాలక్ష్మీదేవి నీ స్వరూపమే. ఓ విష్ణుదేవ, అటువంటి ఆ త్రి ఆత్మకమైనటువంటి త్రియాత్మకమైనటువంటి లక్ష్మీదేవిని మాకు ప్రసాదించు. శుద్ధ స్వరూపుడమైన నీవు మాత్రమే పరమేశ్వరుడు. పరమ అంటే మహాలక్ష్మి, ఈశ్వర భర్త, పరమేశ్వర అంటే లక్ష్మీ వల్లభుడవు అని ఒక అర్థము. అటువంటి పరమేశ్వర మమ్మల్ని అనుగ్రహించు. కార్యకార్యస్య యత్ కార్యం తత్కార్యస్యాపి యస్వయం తత్కార్యకార్యభూతో యస్తతశ్చ ప్రణతాస్మతం. కారణము కార్యరూపము రెండూ నీవే. అటువంటి శ్రీహరి నీవు ప్రసన్నుడవు కావాలి. అహంకారము మమకారము ఈ రెండూ కూడా ఎక్కువైతే తగుమాత్రంలో ఉండాలట. అహంకృతి మమకారం, నా వాళ్ళు తప్ప ఇంకెవడూ లేడు అనే మమకారం, నేను తప్ప మరొకడు కాడు అనుకోవడం, ఈ రెండూ కూడా ప్రమాదం. నేనే గొప్పవాడిని తప్ప ఈ సృష్టిలో తక్కిన వాళ్ళందరూ నాకంటే అహములు అనుకోవడం అహంకారం. నా వాళ్లే బాగుండాలి ముందు అనుకోవడం మమకారం. ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీదేవిని క్రమేపీ తొలగించుకుంటారు, దూరం చేసుకుంటారు. ఎవడికి లక్ష్మి నశిస్తుంది, ఈ రెండు ఎక్కువైపోతే మోత దాటకూడదు. ఆ రెంటికి అతీతుడమైన నువ్వే మళ్ళీ లక్ష్మిని పైకి తీసుకురాగలవు. ఆ రెండు ఉన్న కారణం చేత వీళ్ళు ఎగిరిపోయారు దేవతలు. మహాప్రభు, ఆ రెంటింటిని తొలగించి వీళ్ళని అనుగ్రహించు. ఓ ప్రభు, శుద్ధ బోధవన్ నిత్యం అజం అక్షయం అవ్యయం అవ్యక్తం అధికారం ఎత్తద్విష్ణో పరమో పదం. విశుద్ధుడు, చక్కని బోధ చేస్తావు నువ్వు. నీవు చెప్పిన వాక్కులు బోధస్వరూపాలు, అవి విన్నవాడు బాగుపడతాడు. నీవు చెప్పావు అంటే వేదం చెప్పినట్టే. అందుకనే నీవు చెప్పింది నిత్యం. నీవు చెప్పింది వింటే మళ్ళీ పునర్జన్మ ఉండదు. నీ ప్రకారం నడుచుకుంటే వాడు అక్షయ స్వరూపుడు, నాశనం లేనివాడు అవుతాడు, అవ్యయుడు అవుతాడు, అవ్యక్తుడు అవుతాడు, అధికారి అవుతాడు. ఇదే విష్ణు స్వరూపం అంటే. అటువంటి పరస్వరూపుడా నీకు నమస్కారం. నీవెటువంటి వాడివి? న స్థూలం, ఈ స్థూలంగా పైకి కనపడే ఈ భారీ వస్తువులేవి నువ్వు కాదు. నచ సూక్ష్మము, సూక్ష్మాతి సూక్ష్మం నువ్వు కాదు. అసలు నువ్వు ఏది కాదు, మళ్ళీ అన్నీ నువ్వే. ఎన్న విశేషణ గోచరం, అంత తేలిగ్గా విశేషంగా గోచరించే ఏ వస్తువు నువ్వు కాదు. తత్పదం పరమం విష్ణో ప్రణమామ సదామలం, శుద్ధమైన నిర్మలమైన పరమ పదము నువ్వంటే అటువంటి నిన్ను భక్తితో మాత్రమే పొందగలరు. అటువంటి భక్తి స్వరూపుడమైన భక్తితో అనుగ్రహించే నీకు నమస్కారం. ఏ యోగి నీవు వాసుదేవుడవని, సృష్టిలో ప్రతి వస్తువునందు వ్యాపించావని తెలుసుకుని ఏ వస్తువును ఏ ప్రాణిని తోలనాడకుండా వాళ్ళని ఉద్ధరించాలనుకుంటాడో వాడు యోగి అవుతాడు. ఎవడు నిత్యము యోగాభ్యాస తత్పరత్వంతో ఉంటాడో అటువంటి వాడు పరమ పవిత్రమైన నీ పదాన్ని పొందుతాడు. ఓంకార స్వరూపాన్ని నిరంతరం ధ్యానం చేసేవాడు నీ స్వరూపాన్ని పొందుతాడు. నిజమే, నిన్ను తేలిగ్గా పొందలేరు. శక్తయో యస్య దేవస్య బ్రహ్మ విష్ణు శివాత్మికాః భవంత్యభూత పూర్వస్య తద్విష్ణో పరమం పదం. దేవగణాలు, మునిగణాలు, శంకరుడు, అభూతపూర్వమైనటువంటి బ్రహ్మ విష్ణు శివ శక్తి స్వరూపాలు, ఇవన్నీ కలిస్తే ఒక ముద్ద అవుతుంది. ఆ మహాశక్తే నీ విష్ణువు యొక్క పరమపదం అంటారు. అటువంటి పరమపదాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. ఓ సర్వేశ్వరుడా, సర్వభూతాత్మ, సర్వరూప, సర్వాధార, అచ్యుత, జగన్నాథ, నారాయణ, మా భక్తులను అనుగ్రహించు అని బ్రహ్మదేవుడు ప్రణవపూర్వకమైన పవిత్రమైన ధ్యానాన్ని ఇలా చేశాడు. అది విని దేవగణములు కూడా స్వామిని పదే పదే ధ్యానం చేశాయి. అదన్నీ విన్న తర్వాత ఆ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు సంతోషించి, దేవఋషులారా, యజ్ఞపురుష స్వరూపంగా నన్ను ఇవాళ పదే పదే ధ్యానం చేశారు, మీ స్థితి ఉన్నాను. మీరు చెప్పినట్టుగా ఈ సృష్టిలో నేను కానది ఏదీ లేదు. యజ్ఞము, యజ్ఞపురుషుడు, యజ్ఞభుక్కు, యజ్ఞేశుడు అన్నీ నేనే. శంకరుడు, విష్ణువు, బ్రహ్మ అనే రూపాలతో ఉండేది నేనే. ఈ విశ్వ దేవతలు, దేవరాజు, ఇంద్రుడు సమస్తము నేనే. కాబట్టి ఇప్పుడు కష్టం వచ్చిందంటే నాలోనే ఒక కష్టం వచ్చినట్టు. దీనిని బాగు చేయడానికి మీకు మంచి మార్గం చెబుతాను అని ఆయన ఏం చెప్పాడో రేపటి రోజు కార్యక్రమంలో 6:30కి ముచ్చటించుకుందాం. అంతవరకు
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.